the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. యాక్చువల్గా నిన్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా మాట్లాడదాం అనుకున్నాను. ఈలోపు అనుకోని డిమైజ్ ఆఫ్ రావికొండలరావు గారు, అందుకని ముందు ఆయన గురించి మాట్లాడాను. బట్ గొప్పవాళ్ళ గురించి మాట్లాడడానికి అదే రోజు అనేం లేదు కదా. ఆ చుట్టుపక్కల అసలు ఆ మాటకు వస్తే ఏ రోజైనా మాట్లాడుకోవచ్చు. అందుకే ఇవాళ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడదాం అనిపించింది. తెలంగాణలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి అసలు ఏమాత్రం అంటే అక్కడ మీకు చూస్తే కనుక అంటే తెలంగాణ ఆంధ్రాన్నని కాదు కానీ అంత పల్లెటూరులో హనుమాజీపేట అనేటటువంటి ఒక పల్లెటూరులో మామూలు సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి సరస్వతి పుత్రుడుగా అసలు ఒక ప్రపంచం గర్వించదగ్గ కవిగా ఎదుగుతాడని ఎవరైనా అనుకుంటారా? తండ్రిది వానాకాలం చదివైతే తల్లికైతే ఆ పాట చదువు కూడా లేదు. ఊర్లో సరైన బడి లేదు. ఓ పంతులు గారి దగ్గర ఓనమాలు దిద్దుకొని దగ్గరలోనే ఉన్నటువంటి ఒక స్కూల్లో చేరారు. అప్పటి పరిస్థితుల వారి దృష్ట్యా ఏంటంటే ఉర్దూ మీడియం మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ ఉర్దూ మీడియంలోనే చదివారు. అయితే మాతృభాష మీద మాత్రం విపరీతమైన మక్కువ ఉండేది. అందుకే తెలుగుని ఐచ్ఛిక సబ్జెక్టుగా తీసుకున్నారు. పల్లెటూరు వాడు కావడంతో ఒక రకమైన యాస ఉండేది తన మాటలో. అయితే ఒకసారి పక్క జిల్లాకి చెందినటువంటి ఒక స్టూడెంట్ అతడి యాసని కొంచెం వెటకారం చేశాడు. దానికి అతను బాధపడలా, కోప్పడలా, తనకి యాస ఉందా లేదా అని ఆలోచించాడు. యాస లేకుండా మాట్లాడలేనా అని క్వశ్చన్ చేసుకున్నాడు, సంకల్పించుకున్నాడు. అంతే, భాషని బట్టి యాసని బట్టి ప్రాంతాన్ని పోల్చుకోవడానికి వీలు లేకుండా మాట్లాడడం స్టార్ట్ అయింది అప్పటి నుంచి. ఉర్దూ మీడియంలోనే చదివినా కూడా తెలుగు మాస్టర్గా ఎదగడమే కాకుండా సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించి ఆచరించాడు. ఆయనే సినారేగా బాగా ప్రసిద్ధి పొందినటువంటి సింగిరెడ్డి నారాయణ రెడ్డి. July 29, 1931 అనే డేట్ ఆఫ్ ఇయర్. కవిత్వం ఒక సహజాతం ఆయనకి. చిన్నప్పుడు ఏదో విన్నటువంటి బుర్రకథలు, హరికథలు ఆ క్రియేటివిటీ వైపు నడిపించినాయి తనని. ఎందుకంటే ఇలాంటివి నేర్చుకుంటే వచ్చేవి కాదు, కవిత్వం అని ఆయనే అంటారు. పాండిత్యం కావాలి అంటే నేర్చుకోవాలంట. ఏదో మామూలుగా ఒక నేర్చుకుని ఒక ఫార్మాట్ పెట్టుకుని చేస్తే వచ్చేటటువంటిది కాదు. పాండిత్యం కావాలి అంటే నేర్చుకోవాలట. చిన్నప్పుడు హిందీ పాటలు అవి విన్నప్పుడు వాటిని తెలుగులో పాడుకున్న సినిమా పాటల వైపు ఎప్పుడు దృష్టి పెట్టలేదుట. ఎప్పుడు ఏదైనా పద్యకావ్యాలు, ఏదైనా కొంచెం గజల్స్ లాంటివి ఇలాంటివి అలా రాసుకుంటూ వెళ్ళిపోయారు ఫస్ట్ రోజుల్లో. మట్టి మనిషి, ఆకాశం, కలన్ సాక్షిగా, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయుడు, కర్పూర వసంతరాయులు, విశ్వంభర ఇలాంటి రచనలు విమర్శకులు కూడాను అసలు ఆశ్చర్యచకితులయ్యేటట్టుగా రాశారు. ఆ మొత్తం ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే జరిగిందో అది సినీ రంగ ప్రముఖులైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, వీళ్ళతో పరిచయం ఏర్పడిన తర్వాత సభాష్ రాముడు, పెళ్లి సందడి లాంటి చిత్రాలకు పాటలు రాయమని వాళ్ళు ఆహ్వానించారు. అయితే ఏదో సినిమాలో ఒక పాటను మాత్రమే రాయడం ఇష్టం లేక రిజెక్ట్ చేశారు. కలిసి ఉంటే కలదు సుఖం ఆ ప్రొడక్షన్ టైంలో ఎన్టీఆర్తో పరిచయం ఏర్పడిన తర్వాత సి నారాయణ రెడ్డి గురించి విన్నటువంటి ఎన్టీఆర్ ఆయన్ని తన నెక్స్ట్ చిత్రం గులేబకావళి కథకి పాటలు రాయమని అడిగారు. అయినా కూడా ఒకటి రెండు పాటలు అయితే నేను రాయను అని ఆయన క్లియర్గా చెప్పారు. మొత్తం అన్ని పాటలు రాసే అవకాశం ఇస్తే పనిచేస్తానని చెప్పారు. ఆయన నిబద్ధతకి ఆత్మవిశ్వాసానికి ఆశ్చర్యపోయినటువంటి ఎన్టీఆర్ ఓకే అలాగే కానివ్వండి అని అన్నాడు. ఆ విధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి 1962లో గులేబకావళి కథ సినిమా ద్వారా మంచి రాజమార్గాన చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆయన ఫస్ట్ పాట నన్ను దోచుకుంది వాటే కూడా లవ్ సాంగే. అయితే ఆయన ఒక అంశానికే పరిమితం కావాలి అని అనుకోలే, ఏదో ఒక టైప్ ఆఫ్ సాంగ్స్ మాత్రమే. ఇప్పుడు చూస్తే కొంతమంది రైటర్స్ ఇన్స్పిరేషనల్ సాంగ్సో లేకపోతే లవ్ సాంగ్సో లేకపోతే ఐటమ్ సాంగ్స్ ఇట్లా ఒక రకమైన జోనర్లో కొట్టుకుపోతుంటారు. అలా ఏ రోజు ఒక్క అంశానికి పరిమితం అవ్వాలనుకోలే. అందుకేనేమో అంతకుముందు ఒకటి ఆరా పాటలు రాయమన్నా రాయలేదు. సింగిల్ కార్డ్ అంటే అన్ని అంశాలని అన్ని రకాల సిచ్యువేషన్స్కి తగ్గట్టు సాంగ్స్ రాయొచ్చు. ఏదో ఒక సన్నివేశానికి పాట రాస్తే ఒకవేళ అది ప్రజాదరణ పొందకపోతే ఎలాగా, తను మరుగున పడిపోవచ్చు. ప్రజాదరణ పొందాలి అంటే మంచి ట్యూన్ కూడా కావాలి. యాక్టింగ్ వగైరాలు ఎన్నో ఇంకా చాలా రకాలు, అన్ని రకాలు ట్యూన్ ఉండాలి, యాక్టింగ్ ఉండాలి, తర్వాత మంచి సింగర్ ఉండాలి, ఇవన్నీ కూడాను. ఇలా ఆలోచించి మూవీ ఇండస్ట్రీలోకి ప్రవేశించడం వెనక ఒక సునిశ్చితమైన బుద్ధి కనిపిస్తుంది మనకి. ఫర్ దట్ మ్యాటర్ తను ఏ రంగంలో ప్రవేశించినా కూడా టాప్ పొజిషన్లో ఉండాలనుకునే పట్టుదలతో ఒక రాజస్థాన్కి ప్రతీక అయినటువంటి ఎన్టీఆర్ ద్వారా చిత్రంలోకి మూవీ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ విషయం తెలిసిన అక్కినేని ఎన్టీఆర్ సినిమా అంటే ఇంకా మీకు తిరిగి ఉండదు చూడండి అనడం, అలాగే సినిమా పాటల కవిగా కూడా బిజీ అయిపోవడం జరిగింది. అయితే శ్రీశ్రీలా కృష్ణశాస్త్రిలా ఎటువంటి ఇజానికి కట్టుబడకుండా సంఘంలో జరిగే అన్ని సంఘటనలకి ప్రతిస్పందిస్తూ రచనలు చేశారు సినారే. నేను వాక్కుని నమ్ముతాను అనే సినారే శబ్ద సౌందర్యానికి కూడా ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. అదొక లవ్ డ్యూయట్ అయినా లేకపోతే ఏదైనా ఒక ప్రబోధాత్మక గీతమైనా ఒక విషాదమైనా ఏదైనా కవితాత్మకంగానే ఉండేది. అయితే మనం గమనిస్తే కనుక ఇప్పుడు ఈ రీసెంట్గా మనకి రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా చాలామంది చాలాసార్లు గుర్తు చేసుకున్న పాట కూడా ఆయన రాసింది. వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అనే ఆ సాంగ్ ఏదైతే ఉందో అది తెలుగు జాతి మనది పాట. అది తల్లా పెళ్ళామా మూవీలో అది అందరికీ గుర్తొస్తుంది. ఆ తర్వాత ఆయనే ప్రజాభిప్రాయాన్ని మన్నిస్తూ ఒక ఇంటర్వ్యూ చెప్పినప్పుడు తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అని కూడా అన్నారు. అంటే ఆయన ఉద్దేశం భేదభావాలు ఉండకూడదు అని తప్ప అది కావాలా వద్దా అనేది అది ఎవరి ఇష్టం వాళ్ళది, దాన్ని ఎవరు కాదనగలరు. ఆ విషయాన్ని ఆయన చాలా పాటల్లో చాటారు కూడాను, గాలికి కులం ఏది ఆ పాట కూడాను. అయితే దాంట్లో మీరు గమనిస్తే పాలకి ఒకటే వర్ణం, అది తెలివర్ణం, వీరులకెందుకు కులభేదం అని మొత్తం అంటే నిరసన చెప్పే విషయంలో కూడా ఇంత కవితాత్మకంగా చెప్తారు. అండ్ ఇంకా కర్ణ సినిమాలో ఉన్నటువంటి ఆ పాట నీది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒక నాటికి రత్నం అవునురా అంటూ, అంటే లైఫ్ లెసన్స్ని చాలా సింప్లిఫై చేసి చెప్పగలిగినటువంటి కవి అని చెప్పొచ్చు. అలా రాసేవాళ్ళు ఇంకా చాలామంది ఉండే ఉన్నారు, కానీ ఈయన శైలి మాత్రం చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. ఏం చదివి పక్షులు పైకెగ్గరగలిగాను, చేపపిల్ల ఈదగలిగాను అని ఆత్మబంధువులో హృదయం లేకపోతే చదువులున్న వృధా అని, అలాగే కాగితం పూల కంటే గరిక పువ్వు మేలు అని పామరులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం, ఏ దేశం ఎగినా ఎందుకు అలడినా అని చెప్పి అమెరికా అబ్బాయిలో నీ సంఘం నీ ధర్మం సాంగ్ కోడలు దిద్దిన కాపురం నుంచి ఇలా, అంటే కర్తవ్య బోధ చేస్తూనే అండ్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు లైఫ్ లెసన్స్ ఇలాంటివన్నీ కూడాను మంచి కవితాత్మకంగా రాశారు. మన సాంప్రదాయం గురించి వరకట్నంలో సమాజంలో ఉండేటటువంటి పెడధోరణులు పడుతున్నటువంటి ఆచారాల గురించి అట్లా మొత్తం అంటే బలిపీఠంలో ఇంకొకటి మారాలి మారాలి ఆ సాంగ్, తర్వాత తాత మనవాళ్ళు అనుబంధం ఆత్మీయత ఇట్లా, అంటే బరువైన వేదాంతాన్ని చాలా సులువుగా చెప్పగలిగింది ఆయన కాలం. అలాగే నిర్వేదాన్ని ఉలికించినటువంటి కాలంతో పగలే వెన్నెల ఆ పాట, అంటే ఒక లవ్ డ్యూయట్ని కూడాను అసలు పగలు వెన్నెల ఎలా అవుతుంది అన్న విషయం మీద చాలా పెద్ద డిబేటే జరిగిందిట. దానికి ఆయన మళ్ళీ కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పడం, ఆయన కళానికి రెండు వైపులా పదనని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు బోల్డన్ ఉన్నాయి. ఇంకా చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
పొందిక ఉంటే రానే రావు పొరపాట్లు, రానే రావు పొరపాట్లు. చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముద్దట్లు. కలసిన మాదిరి ఆలు మగలు ఉండాలి. గువ్వల జంట కులికే రీతిగా నవ్వుల పంట పండాలి, నవ్వుల పంట పండాలి. చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు. చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు. కోరిన మగవాడే తీయన,
కొత్త కుండలో నీరు తీయన కోరిన మగవాడే తీయన.
కొత్త కాపురం చక్కని వరము కోరిక తీరు రై రయ్యన.
చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు. చేతులు కలసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు.
వలపు తోటలో పూల బాటలే వేయాలి.
అన్యోన్యంగా దంపతులకు కన్నుల పండుగ చేయాలి, కన్నుల పండుగ చేయాలి. చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు. ఇద్దరి మధ్య పొందిక ఉంటే రానే రావు పొరపాట్లు, రానే రావు పొరపాట్లు. చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు. చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు.
నేను మీ సుమంగలి, అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మనము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. పగలే వెన్నెల సాంగ్ గురించి మాట్లాడుతూ దానికి పెద్ద డిబేట్ కూడా జరిగింది, అసలు అలా ఎలా రాస్తాము, కాయినింగ్ కరెక్ట్గా లేదేమో అని చాలా మీమాంస పడ్డారు అని. కదిలే ఊహలకే కన్నులు ఉంటే జగమే ఊయలవుతుంది అని, అంటే ఆ లైన్స్ స్టార్టింగే పగలే వెన్నెల అని పెట్టినప్పుడు చాలా చాలా డిబేట్లు జరిగి, అంటే అంతా నీ చూపులో నీ ఆలోచనలో ఉన్నది సానుకూల దృక్పథం కావాలి అని అట్లా ఇంకా అట్లా చెప్పుకుంటూ వచ్చి ఎంత ఎండగా ఉన్న కళ్ళు జిగేలు అనిపించేటట్టు ఉన్నా కూడా దాన్ని వెన్నెలుగానే భావించవచ్చు అని అట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప ప్రొడ్యూసరు కన్విన్స్ అవ్వలేదట. అలాగే ఆ నల్లని రాళ్ళలో ఏ కన్నుల కోసం అమర శిల్పి చెక్కను, అలాగే జీవమున్న మనిషి కన్నా శిలలే నయమనిపించడం, అంటే మనిషికి కావాల్సింది ఏంటంటే ఉన్నవాడు లేనివాడు ఒకే ప్రాణమే నిలిచే ఒక నేస్తం కావాలంటానంటూ స్నేహమేరా జీవితంలో మన అదేం సాంగ్ అది, స్నేహమేరా జీవితం నిప్పు లాంటి మనిషి మూవీలోది. అలాగ తర్వాత చిలకేమో పచ్చనిది, కోయలేమో నల్లనిది అని గున్నమామిడి కొమ్మ మీద పాటలో రాసినప్పుడు, అంటే బాల్యమిత్రుల కథలో పసి మనసులకి సైతం హత్తుకునే విధంగా చెప్పడం, ఇలా ఎన్నో ఎన్నో ఉన్నాయి. మానవుడు దానవుడు నుంచి ఎవరు వీరు చీకటి బతుకులను చూస్తూ రాసినటువంటి సాంగ్ అది, భలే ఉంటుంది. ఆ తర్వాత ఒకటని కాదు, ఎందుకు మన తూర్పు పడమరలో ఆమె కనులు పండు వెన్నెల గనులు అని చెప్పి నిన్న లేని అందమీద నిద్రలేచినందుకో, అలాగా ఒక్క పాట కాదు, ఒక సిచ్యువేషన్ కాదు, ప్రతి దానికి ఒక పర్ఫెక్ట్ యాప్ట్గా, ఇంక ఇది తప్ప ఇంకేది సూట్ అవ్వదు అనే విధంగా ప్రతి సిచ్యువేషన్కి తగ్గట్టు కవితాత్మకంగా రాసినటువంటి పాటలు బోలెడన్ని ఉన్నాయి. నవ్వులా అవి కావు అన్నారు మరేంటి, నవ్వు పారిజాతాలు ఏకవీర సినిమాలోది, అండ్ ఆయనలో చిలిపితనం కూడా తక్కువేం లేదు. కొంచెం మాసీగా ఉండేవి ముత్యాల ముగ్గులో ఎంతటి రసు కూడవో తెలిసిరా అని. అలాగా ఇక అమ్మ గురించి అందరూ చెప్తారు కానీ నాన్న గురించి ఎవరు చెప్పరు, పట్టించుకోరు. నాన్న త్యాగాన్ని రాసినటువంటి పాటలు కూడా బోలెడన్ని ఉన్నాయి. ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, లేనినాడు చేయి చాచనన్నావు, ఏ పూట తిన్నావు, ఎన్ని పస్తులు ఉన్నావు, పరమాన్నమ్మకు దాచి ఉంచావు అని సాంగు. అండ్ ఆయన పాటల్లో ధర్మదాతల సాంగ్ అది, అయితే ఆయన పాటలో శబ్ద సౌందర్యం చాలా మనకి వినడానికి మంచి వినసొంపుగా ఉంటుంది. అలాగే చెల్లెల కాపురంలో చరణకి దాన్ని అసలు యాక్చువల్గా శుభాకాంక్షల్లో ఎప్పుడైతే కామెడీ చేశారో నాకు ఆ పాట తెలియదు కానీ ఈ కామెడీ చేసింది తెలుసు. దానివల్ల ఏంటంటే అది ఎప్పుడు విన్నా నాకు అదే కామెడీ సీనే గుర్తొస్తుంది ఆ పాట కానీ. ఇలా బోర్డ్ అన్నమాట. అండ్ అసలు ఒక ఎక్స్పెరిమెంటల్ సాంగ్స్ పెట్టిన విషయంలో మటుకు ఆ రెండు ఈయనే రాయడం నిజంగా అది కొంచెం ఎట్లా అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హిడింబికి అసలు ఒక సాంగ్ పెట్టడం అనేది ఎవరు ఊహించరు. వనవాసంలో ఉన్న భీముణ్ణి చూసి మనసు పారేసుకున్న హిడింబి ఎలా అంటే ఒక లవ్ సాంగ్ పాడితే ఎలా ఉంటుంది అన్న దానికి చాంగురే బంగారు రాజా సాంగ్ అసలు అది ఎవరు కూడాను అసలు ఆ థాట్ కూడా రాదు. ఇంకా అసలు దుర్యోధనుడికి ఒక సాంగ్ పెట్టాలి అని నిన్న మనము అది కోయిన్సిడెంటల్ అయినా కూడా రావికొండలరావు గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో చూసి ఇలాగా ఎన్టీఆర్ నేను ఇలాగా ఒక సాంగ్ అనుకుంటున్నాను దుర్యోధనుడికి అని అంటే ఈయన దుర్యోధనుడికి సాంగ్ ఏంటండి అని అన్నారు అని నిన్న మనం మాట్లాడుకున్నాం. బట్ అది ఈయనే రాయడం అది కాకతాళీయమైనా ఇద్దరిని పక్క పక్కనే మనం తలుచుకుంటున్నాము. అసలు ఎలా అంటే ఒక థాటు రావడం సరే, రామారావు గారికి వచ్చిన తర్వాత ఆ పాటని ఇంత అందంగా అసలు ఇట్లా తప్ప ఇంకెవ్వరూ రాయలేరేమో అనిపించేటట్టుగా రాశారు. అది దుర్యోధనుడికి కూడా ఏకాంతంగా అంతఃపురంలో ఒక డ్యూయట్ కావాలి అంటే ఎలాగ అనుకున్నప్పుడు దానవీర సూరకర్ణలో చిత్రం భళారే విచిత్రం మన షో ట్యాగ్ లైనే ఆ అంటే దాని నుంచే మనం తీసుకున్నాం, అది వేరే విషయం. చాలా సందర్భాలకి తగ్గట్టుగా రాసినటువంటి పాటల్లో టాప్ క్లాస్ టాప్ నాచ్ సాంగ్ ఇది. అసలు ఇంత అంటే ఒక వెరైటీ ఆఫ్ సాంగ్స్ని రాసినటువంటి కవి ఇంకెవరూ లేరేమో అనిపిస్తుంది. కళాకారుల కడుపులు నిండకపోతే ఆత్మానందం ఆవిరైపోతుంది అని ఒక పాటలో రాస్తారు. సో అలాగే ఎన్నో జనరంజకమైనటువంటి పాటలు అందించినటువంటి ఆయన అసలు సరిలేరు నీకెవరని చెప్పొచ్చు ఆయనని. సో ఇంత పర్ఫెక్ట్గా అన్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టు రాసిన సాంగ్స్ కాబట్టి మనకి సినిమాలు వైపు నుంచి చూస్తే కనుక మనకు అంత బాగా తెలుస్తుంది. బట్ అంత మాత్రమే కాకుండా ఆయన రాసినటువంటి పుస్తకాలు అసలు ఎన్నో రచనలు చేశారు ఆయన. సాధారణంగా ఎవరికైనా సరే సినిమా పాటల వల్ల మాత్రమే ఎక్కువగా ఫేమ్ అవుతారు అన్న విషయం ఒకటి చెప్తారు కదా, అలాగ అంటే ఒక మనిషి ఏ విధంగా అయితే ఫేమస్ అవుతాడు అన్న విషయానికి వస్తే త్రివిక్రమ్ చెప్పినట్టు స్టేజ్ మీద సిరివెన సీతారామ శాస్త్రి గురించి చెప్పినప్పుడు ఆయన సినిమా కవ్ అవ్వడం ఆయన దురదృష్టం మనందరి అదృష్టం అన్నట్టు అది ఈయనకు కూడా అట్లాగే సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వేరే ఇంకొక వేళ ఏదన్నా వేరే విధంగా కనుక చేసి ఉంటే ఈ పుస్తకాలు కానీ ఇంకోటి కానీ అసలు అది మనకి అంత పెద్ద తెలిసేది కాదు. ఎందుకంటే ఒక 10 తెలుగు సాంగ్స్ ఆఫ్ టాలీవుడ్ తీసుకుంటే కనుక అందులో ఖచ్చితంగా ఉండే పాట నన్ను దోచుకుంది వాటే పాట. మరి అలా ఒక అంటే ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా మనిషి మొదటి రోజే అంటే కలల మన అదేదో ఒక సాంగ్ ఉండాలి కలల అలలపై తేలిన మనసు మల్లెపూవై అని 2 పల్లవులు రాశారు దానికి నన్ను దోచుకుంది వాటే ఇది రెండు. ఈ రెండిట్లో మొదట నన్ను దోచుకుంది వాటే రికార్డ్ అయింది కాబట్టి సినారే గారి ఫస్ట్ పాటగా అది నిలిచింది. సాధారణంగా ఆ పద ప్రయోగాలు కానీ ఆ పాట చివరిలో వచ్చే ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం అని ఒక పదం వస్తుంది కదా, అప్పుడు ఎన్టీఆర్ విని ఈ పాట కూడా అలాగే ఎన్ని యుగాలైనా ఎగిరిపోని ఒక గంధం లాంటి పాట ఇది అని చెప్పారు. అట్లాగే ఆ పాట అలా ఉండిపోయింది. సో అంతలాగా ఒక సినిమా పాట కాబట్టే మనం ఇంత రిజిస్టర్ అయ్యి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నిజంగా విశ్వంభర గురించో లేకపోతే ఇంకొక దాని గురించో మాట్లాడమంటే ఆబ్వియస్లీ ఎవరికి అంత చదివే అంత పాండిత్యము ఉండదు అండ్ అది దాన్ని అర్థం చేసుకుని ఇంకొకళ్ళకి చెప్పడానికి సింప్లిఫై కూడా అవ్వదు. ఆయన రాసిన దాని గురించే చెప్ప 1000 తోటలు నరికిన చెయ్యి ఒక్క పువ్వునైనా పూయించగలదా, ఉర్వి మండలాన్ని వణికించిన శక్తి ఒక్క హృదయాన్ని గెలవగలదా, నిజమైన విజయం మనుషుల్ని మనసుల్ని గెలవడం అన్న మహా మనీష్ ఆయన. సో అసలు ఏ విధంగా చూసుకున్నా కూడా మనకి ఇప్పుడు విశ్వంభర కానీ ఇంకోటి కానీ ఏవైనా సరే అవి మనము ఖచ్చితంగా ఇది చదివి ఇగో ఇందులో ఈ లైన్ బాగుంది ఇది బాగాలేదని చెప్పి అట్లాంటివన్నీ కూడా కుదరదు. కర్పూర వసంతరాయలు కానీ ఏవైనా సరే వేరిన్ ఇవైతే గనక చాలా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అందుకే ఇలాంటి వాళ్ళందరినీ సుఖవులు అన్నది. కాబట్టి ఈయన గురించి ఇంకా బోర్డు విషయాలునే చెప్తాను బట్ చిన్న విరామం తర్వాత.
నన్నే నిలిపేవు నేరే వేసింది కల్పనవు ఏకరి భావనవు నీలోన నన్నే నిలిపేవు నేరే వేసింది కల్పనవు ఏకరి భావనవు విశ్వనాథ చెలి కిన్నరుంది మా బాపి రాదు శశికళ ఉంది నీలో నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవు ఏ కవి భావనవు కొలిచే సాకివి నీవే కవి కాళిదాసు శకుంతల వీవే కయ్యము కొలిచే సాకివి నీవే కవి కాళిదాసు శకల వీవే తొలి ప్రేమ దీపం వెలిగించినావే తొలి పూల బాణం వేసింది నీవే నీలో నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవు ఏకరి భావనవు
హాయ్ నేను మీ సుమంగళి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బడార విచిత్రం కార్యక్రమానికి సో ఆయన సినారాయణ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి కొంచెం చూద్దాం సరే మూవీస్ అవన్నీ కూడాను పాటల గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం ఆయన కవిత్వం శైలి ఆయన వ్యక్తిత్వం వాటి గురించి చూద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన మల్టీ టాలెంటెడ్ కవుల్లో ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం అలా అని చెప్పి ప్రాచీన కవిత్వాన్ని ఆయన నిరసించలేదు మరియు ఆధునిక పోకడలు పోలేదు రెండింటికి మధ్య ఒక బ్యాలెన్స్ని ఆయన సెట్ చేశారని చెప్పొచ్చు ఆయన కవిత్వం వింటే చాలా హాయిగా తోస్తుంది. చిన్నప్పుడు చదువంతా కూడా ఉర్దూలో ఉండడం వల్లేమో కానీ ఉర్దూ సాహిత్యపు వైభవాన్ని సొంతం చేసుకుని దాన్ని తెలుగులోకి దించగలిగారు. ఫ్రాంక్లీ దాశరథికి తప్ప వేరే తెలుగు సినీ కవులకి ఈ సౌలభ్యం లేకపోయింది. అందుకే వేరే వాళ్ళు ఉపయోగించని అనేక విలక్షణ పదప్రయోగాలు సీనారాయణ రెడ్డి గారు చేయగలిగారు. ఇంగ్లీష్ కూడా బాగా చదువుకున్న వ్యక్తి, పండితుడు, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు కాబట్టి అటు ప్రాచీన ఆధునిక కవులు సాహిత్యకారులు అందరినీ బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఫస్ట్లో దాశరథి గారు, సినారే గారు కలిసి సికింద్రాబాద్ పబ్లిషర్ కొండా శంకరయ్య గారికి బాలల బొమ్మల రామాయణం లాంటివి రాశారు. తెలంగాణ కవిద్వయంగా మద్రాసులో, ఆంధ్ర ప్రాంతంలో పర్యటించి వాళ్ళ కవిత్వంతో బాగా ఆకట్టుకున్నారు. అయితే కాలక్రమంలో దాశరథి గారి కంటే నారాయణ రెడ్డి గారు ముందుకు దూసుకుపోయారు, అనేక రకాలుగా విస్తరించారు. ఉస్మానియాలో ఉద్యోగం ఆయనకి బాగా కలిసి వచ్చింది. ఆయన చాలా మంచి ఉపాధ్యాయుడని చెప్తారు. మిగతా క్లాసుల విద్యార్థులు కూడా ఈయన లెక్చర్లు వినడానికి వచ్చి కూర్చునేవాళ్ళట. కృష్ణశాస్త్రి గారి తర్వాత అందమైన కవుల్లో సినారే గారి పేరు చెప్పొచ్చు. శేషేంద్ర శర్మ గారు కూడా ప్రత్యేకంగా కనపడేవాళ్ళు, కానీ ఆయనను చూస్తే ఒక ఆత్మీయత భావం కలిగేది కాదుట. నారాయణ రెడ్డి గారి అప్రోచబుల్ విధానమో, మంచి వక్తృత్వమో ఎందుకో తెలియదు, కానీ ఈయన చూస్తే ఒక అరే మంచి పండితుడు అన్న ఒక ఫీలింగ్ వచ్చేదిట. ఆరుద్ర గారు ఒకసారి అన్నారట, రాత టెక్నిక్ వేరు, కోత టెక్నిక్ వేరు అని. కవులందరూ, రచయితలందరూ కూడా మంచి వక్తలు కాలేరు. శ్రీశ్రీ, ఆరుద్ర కూడా గొప్ప కవులే, కానీ మంచి వక్తలు కారు. నారాయణ రెడ్డి గారు మాటలు పొదుగుకుంటూ, ఆచితూచి మాట్లాడుతూ, మాట విరుపుతో చమత్కారం సాధిస్తూ ఎలాంటి సభనైనా రక్తి కట్టించగలరు. హైదరాబాద్లో తర్వాత చాలామంది వ్యాఖ్యాతలు వచ్చారు, కానీ 40-50 సంవత్సరాల క్రితం నుంచి ఏదైనా ప్రభుత్వ ఫంక్షన్ కానీ సినిమా ఫంక్షన్ కానీ ఉంటే ఆయనే వ్యాఖ్యానం చెప్పేవాళ్ళు. చక్కగా రాసుకున్న స్క్రిప్ట్కి అప్పటికప్పుడు స్పాంటేనిటీతో జోడించినటువంటి చెనుకులు బాగా అసలు ప్రేక్షకులను అలరించేవిట. వ్యాఖ్యానమన్నా ప్రసంగమన్నా నారాయణ రెడ్డి గారినే అందరూ అనుకరించేవారు, అట్లీస్ట్ హైదరాబాద్లో. ఇక కవిత్వం చదివే ధోరణిలో కూడా ఆయన అనుకరించేవాళ్ళు. కొన్ని వాక్యాలు రిపీట్ చేసినప్పుడు ఆయన చాలా వివిధ రకాలుగా ధ్వనింపజేసి చప్పట్లు అందుకునేవారు. అఫ్కోర్స్ ఆ టెక్నిక్ పట్టుబడని వాళ్ళు కూడా ఆయన అనుకరిస్తూ ప్రతి వాక్యం రిపీట్ చేసి బోర్ కొట్టించేవాళ్ళు, అది వేరే విషయం. ఆయన టీచర్గా చేయడం వల్ల ఏమో చాలామంది ప్రత్యక్ష శిష్యపరిషులు ఉన్నారు. ఆయన కవి, ప్రసంగకర్త, వ్యాఖ్యాత కూడా కాబట్టి ఆయన్ని అనుకరించే ఏకలవ్య శిష్యులు చాలామంది ఉన్నారు. ఓ పక్క పాఠాలు చెప్తూ, ఇంకో పక్క సభల్లో విరివిగా పాల్గొంటూ, ఇవి చాలవన్నట్టు వీకెండ్స్లో మద్రాస్కి వెళ్ళి సినిమా పాటలు రాసి వచ్చేవాళ్ళు. ఆయన ప్రధానంగా గేయ కవి, అద్భుతమైన లలిత గీతాలు, గేయ కావ్యాలు, గజల్స్ రాశారు. అందుకని సినిమా పాటలకు ఈజీగా మళ్ళగలిగారు. సరే, ఆయన ఫాస్ట్గా రాస్తారు, క్వాలిటీ తగ్గకుండా రాస్తారు. మద్రాసులోనే ఉన్నవాళ్ళు ఎంత అవుట్పుట్ ఇచ్చారో ఈయన హైదరాబాద్ నుంచి వెళ్ళి కూడా అంతే అవుట్పుట్ ఇచ్చేవారు. మళ్ళీ అందులో కూడా అన్ని రకాలుగా రాయగలరు. అందుకే శ్రీశ్రీ ఎప్పుడో ఒకసారి వెక్కిరించారట, సినారే భళారే సినీ రెడీమేడ్ సరుక్కి తయారే అని. ఈ లిమెరిక్కి క్యాప్షన్ కిరాణా కొట్టు పెట్టారు, అంటే ఏ సరుకు కావాలంటే దొరుకుతుంది సినారే దగ్గర అని చెప్పడానికి. ఇక ఆయన ఏ పాటలు గొప్ప పాటలు రాశారన్న విషయం గురించి మనం ఇప్పుడు డిబేట్ కూడా అక్కర్లేదు, ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పాటలో ఏముంది, నా మాటలో ఏముంది అని ఒక శీర్షిక నిర్వహించి తర్వాత పుస్తకాలుగా కూడా విడుదల చేశారు ఆయన పాటల గురించి. అయితే కర్ణ సినిమాకి అన్ని పాటలు రాస్తున్నప్పుడు తనకి పోటీగా కురుక్షేత్రం తీస్తున్న కృష్ణ వాళ్ళకు కూడా రాయమని అడిగారట. ఆ సినిమాలో లేని సిచ్యువేషన్ అయితే నేను రాస్తానని చెప్పారట సినారే. సుభద్రార్జునుల మధ్య పాట ఆ సినిమాలో లేదు కదా, అది రాయండి అన్నారట కృష్ణ. అదే మోగింది కళ్యాణ వీణ. మద్రాస్ రచయితలతో పోలిక చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలి, వాళ్ళు కొన్ని సినిమాలకి కథా మాటలు కూడా రాసేవాళ్ళు. ఈయన ఎప్పుడు ఆ వాటి జోలికి వెళ్ళాల. హైదరాబాద్కి చిత్ర పరిశ్రమ తరలొచ్చిన తర్వాత కూడా ఆయన సినిమాలకి కథలు రాస్తాను అని అనలా. మాటల విషయానికి వస్తే కనుక నాకు తెలిసి ఒక 3 సినిమాలకు రాసినట్టున్నారు, బట్ అవి ఏవి పెద్ద హిట్ అవ్వలేదు. అందులో ఫస్ట్ ఏకవీర. డైలాగులు అత్యద్భుతంగా పూర్తి వచన కవిత్వంలో ఉంటాయి, కానీ సినిమా చూసేది సగటు ప్రేక్షకుడు. హాల్లో ఉండగా అంతంత కవిత్వాన్ని ఆస్వాదించడం కొంచెం కష్టం. సినిమా అంటే హీరో వలచిన హీరోయిన్ని సాధించి పెళ్ళాడాలి. ఆ సినిమాలో ఇద్దరు హీరోలు, ఇద్దరిది లవ్ ఫెయిల్యూరే. ఇద్దరు హీరోయిన్లు, వాళ్ళిద్దరూ లవ్ ఫెయిల్యూరే. ఇంత మొరోస్ థీమ్కి తోడు అప్పుడప్పుడు అర్థం కాని డైలాగులు తోడవడంతో సినిమా ఫ్లాప్ అయింది. ఆత్రేయని అడిగారట ఒకసారి ఏకవీర డైలాగులు ఎలా ఉన్నాయి అని. బాగున్నాయి, తెలుగులో ఉంటే ఇంకా బాగుండేవి అన్నారట. ఇక సినారే డైలాగులు రాసిన ఇంకో సినిమా అక్బర్ సలీం అనార్కలి. దాని దర్శక నిర్మాత ఎన్టీఆర్ మొఘలి ఆజం వలన చాలా ప్రభావితమైపోయి ఆ సినిమా తీసి తను పృథ్వీరాజ్ కపూర్ని ఇమిటేట్ చేయడమే కాకుండా తెలుగు సినిమా డైలాగులు కూడా ఆ సినిమా డైలాగులు ఫక్కీలో రాయమని సినారేని అడిగారు. దాంతో తెలుగు సింటాక్స్లో బదులు ఉర్దూ సింటాక్స్లో డైలాగులు తయారైనాయి. మీరు ఎప్పుడు వస్తారు అనడానికి వస్తారు మీరు ఎప్పుడు టైప్లో అన్నమాట, ఫర్ ఎగ్జాంపుల్. దాంతో ఆ సినిమా డైలాగులు కూడా జనాలకు అస్సలు నచ్చల. ఇక కోవై చెలియన్, దో ఆఖే బారాహాత్ని తెలుగులో మా దైవంగా తీస్తూ మళ్ళీ సినారా చేత రాయించారు. ఫేమస్ హిందీ సినిమాకు అనువాదమే అయినా సినిమా క్లిక్ అవ్వలా. డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ తరలొచ్చేసిన తర్వాత సినారేది మొనోపలి అవ్వలా. అప్పటికే పోటీగా వేటూరు వచ్చేశారు, ఈయనలాగే అన్ని తరహా పాటలు రాశారు. ఇక బేసిక్ ఏంటంటే సినారేకి అశ్లీల గీతాలు రాయకూడదని ఒక పట్టింపు ఉంది, వేటూరికి అది లేదు. ఈయనలాగే ఆయన ఫాస్ట్గా రాసేవారు. సో అక్కడ కొంచెం మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. అండ్ ఈయనలో చెప్పుకోదగ్గ మరో కోణం ఏంటంటే నా మంచి అడ్మినిస్ట్రేటర్, చాలా పదవులను అతి సమర్థవంతంగా నిర్వహించారు. ఏ పదవిలో పనిచేసిన దానికి వన్నీ తీసుకొచ్చారు. కులపక్షపాతం, ప్రాంతీయ పక్షపాతం, అవినీతి లాంటి ఆరోపణలు ఎప్పుడూ ఆయన మీద లేవు. స్వతహాగా లౌక్యుడు, అధికారంలో ఎవరున్న వాళ్ళతో సర్దుకుపోగల లక్షణం ఉంది. పదవుల కోసం బహిరంగంగా భజన చేసినట్లు ఎక్కడ కనబడలేదు. హుందాగా ప్రవర్తిస్తూనే పనులు జరిపించుకున్నారు. అందుకే తన కెరీర్లో పెద్దంత అప్స్ అండ్ డౌన్స్ ఏమీ పెద్దగా మనకు కనపడవు. ఎప్పుడూ ఎదుగుతూనే ఉన్నారు. జ్ఞానపీఠ వచ్చినప్పుడు లాబింగ్ వల్ల వచ్చిందని కొంతమంది విమర్శించారు, బట్ దానికి ఆయన పూర్తిగా అర్హుడు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ పద్మభూషణ్కి తగిన వాడే. రాజ్యసభ ఎంపీగా కూడా నడించారు. చాలామంది సినిమా నటులు, క్రీడాకారులు, కళాకారులు రాజ్యసభ ఎంపీలుగా ఉన్నప్పుడు సభలకు వెళ్ళేవాళ్ళు కాదు, వెళ్ళినా నోరు విప్పేవాళ్ళు కాదు. కానీ ఈయన మాత్రం తన పదవీకాలంలో 600 దాకా ప్రశ్నలు వేశారట. ఖుష్వంత్ సింగ్ లాంటి జర్నలిస్ట్ కూడా రాజ్యసభ సభ్యుడిగా ఇంత చురుగ్గా ఉన్నాడు అనుకోను నేనైతే. ఇక ఎంపీగా ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని చక్కగా వినియోగించాడు. చాలా సాంస్కృతిక, సామాజిక హితాలకి విరాళాలు ఇచ్చారు. అండ్ ఆ నిధుల్ని అమ్ముకునే ఎంపీలు కూడా ఉన్నారు అని వింటూ ఉంటాం కదా, అలాంటి కర్మ ఎప్పుడు ఆయనకు పట్టలేదు. ఫస్ట్ నుంచి దర్జాగానే ఉన్నారు, దర్జాగానే వెళ్ళిపోయారు. కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, మధ్యతరగతి మందహాసం, ఇలా ఏం రాసినా ఒక సౌండింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ పదాలు అమెరికా సూపర్గా ఉండేది. ఇక ఒక మాట చెప్పదలుచుకున్నా నేను, సభా కార్యక్రమాలకి ఆర్ ఏదైనా సరే ఒక సినారే కవిత్వంలో లయాత్మకత అని ఒక పుస్తకాన్ని ప్రచురించినప్పుడు ఎస్వి రామారావు గారి ఆధ్వర్యంలో సినారే చాలాసార్లు వచ్చారంట, ఒక కొన్ని హాస్య కవితలు, హాస్య రచనలు అలాంటివి ఎప్పుడన్నా ఎవరైనా పుస్తకాలు అవి పెట్టినప్పుడు. ఆయనకి హాస్యం అంటే బాగా ఇష్టం, జోకులు అవి చెప్పేవాళ్ళు. కొన్ని విషయాలు చాలా పట్టుదలగా ఉండే ఆయన మనుషులు నచ్చితే ఎలాంటి భేషజాలకి పోకుండా ఉండేవారు. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా తీసిన మండలాధీసుడు సినిమాలో సారథి అనే హాస్య నటుడు సినారేని ప్యారడీ చేశారు. ఎన్టీఆర్ పాత్ర వేసిన కోట శ్రీనివాసరావు మీద ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు. సినారే పాత్రను హాస్యాస్పదం చేసినందుకు ఆయన అభిమానులు కూడా నొచ్చుకున్నారు, బట్ ఆయన సారథి మీద వ్యతిరేకత ఏమి పెట్టుకోలే. ఓసారి సన్మానానికి ఏంటంటే సారథి గారిని సన్మానం చేస్తున్నప్పుడు వాళ్ళ కార్యక్రమం ఏంటి అని అడిగితే సారథికి సన్మానం అని చెప్తే సరే నేను వస్తానని చెప్పి వచ్చి ఆయన చేతుల మీద కానీ సన్మానం కూడా చేశారు. సాహిత్య సమాజాల పాలిట సినారే కల్పతరువు అని చెప్పొచ్చు. అర్ధశతాబ్దిగా ఏ చిన్న సంఘం వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళి ప్రసంగించి ప్రోత్సహిస్తారు. ఇక ఒక రవీంద్ర భారత త్యాగరాయ సభకు ఎక్కడికైనా వచ్చినప్పుడు 8:30 లోపు వచ్చి వెళ్ళిపోతారు. ఎవరైనా బాగా పెద్ద ఉపన్యాసం చెప్పినా, చెప్పినదే చెప్తున్నా విపరీతమైన అసహనం ప్రదర్శించేవాళ్ళు, ఆపేయమనేవాళ్ళు. తను మాట్లాడేటప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళలో తమలో తమ మాట్లాడుకుంటూ ఉంటే గనక మందలించేవారు. ఆయన సభలో ఉన్న గంట గంటన్నర నిర్వాహకులు కానీ, గాయని గాయకులు కానీ, ఆర్కెస్ట్రా కానీ ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. పాటలకి రీసౌండ్ పెట్టినా, ఆర్కెస్ట్రా మరీ లౌడ్గా ఉన్నా మార్చేసేయమని అట్లా ఒక హెడ్ మాస్టర్ లాగా అందరినీ కంట్రోల్లో చేద్దాము అన్నట్టుగా. సో కొంచెం అంటే ఆయనలో ఉన్న సుగుణాల తర్వాత మరి ఖచ్చితంగా ఆయన గురించి నెగిటివ్గా కూడా ఏదన్నా ఒకటి ఉండాలి కదా. సో 1969 తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఆయన సమైక్యవాది, ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పారు కూడా, వేరే తెలంగాణ నాది, వేరు తెలంగాణ కాదు అని. అయితే ఆయనకి అప్పట్లో అశోక్ నగర్లో ఒక ఇల్లు ఉండేదిట, కట్టేనాటికి ముగ్గురు కూతుళ్ళే కాబట్టి గంగా, యమున, సరస్వతి అని పెట్టారు, అంటే వాళ్ళ పేర్లు కాబట్టి అది త్రివేణి సంగమంలో ఉంటుందని ఆ ఇంటికి త్రివేణి అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత నాలుగు అమ్మాయి కృష్ణవేణి కూడా పుట్టింది. అప్పుడు ఆ ఇంటి గోడ మీద ఉద్యమకారులు వేరే తెలంగాణ యోధుడ, వేరు తెలంగాణ కోరు అని బొగ్గుతో రాశారు. తెలుగు జాతి మనది పాట రాసినందుకు అన్ని తిట్టిపోశారు, అయినా ఆయన చెల్లించల. అయితే అప్పటి సమైక్యవాదులు కొంతమంది ఇప్పుడు వేర్పాటువాదులు అయ్యారు, అది అభిప్రాయాలు మార్చుకోవడంలో కూడా తప్పలేదు. కానీ అన్యాయం ఏంటంటే ఆయన తెలుగు జాతి మనది పాట ఎన్టీఆర్ చెప్తే రాశాను, అది నా అభిప్రాయం కాదని స్టేట్మెంట్ ఇచ్చారు. పాటలో ఏముంది, మొదటి సంకలనంలో ఆ పాట ఎలా రూపుదిద్దుకుందో ఆయనే స్వయంగా రాశారు. తల్ల పెళ్ళమ్మ సినిమాకి ఈయన పాటలన్నీ రాశారు. ఆ సందర్భంగా మద్రాసులో ఉన్న ఎన్టీఆర్తో కబుర్లు చెప్తూ ఉండగా వేర్పాటు ఉద్యమం గురించి ఎన్టీఆర్ వాకప్ చేశారు. నేను సమాఖ్యవాదం ప్రబోధిస్తూ ఒక పత్రికలో ఒక గేయం రాశాను, అది అచ్చయింది వినండి అని పాడి వినిపించారు. అది వింటూనే ఇన్స్పైర్ అయ్యి దీన్ని పాటగా రాసివ్వండి, సినిమాల సందర్భం లేకపోయినా నేను కల్పించి మరీ పెడతాను అని అన్నారు. అప్పుడు ఇది పాటగా మార్చి ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు నా అభిప్రాయం కాదు అని అనడం అదొకటి కొంచెం. అప్పుడు ఆ విషయాన్ని ఆత్మీయులు అడిగినప్పుడు ఏం చేయమంటారు, 25 మంది ఇంటి మీద పడి ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇస్తావా లేదా అని కూర్చున్నారు. తప్పలేదు అన్నారు. అఫ్కోర్స్ ఆ మాట నిజమే కావచ్చు. హైదరాబాద్లో ఎంత అగ్రెసివ్గా ఉన్నారంటే అప్పట్లో సమైక్యవాదం గురించి ఎవరు ధైర్యంగా మాట్లాడలేకపోయారు. నిజం చెప్పాలంటే సినారేని నెత్తిన పెట్టుకుని మోసిన వాళ్ళల్లో ఆంధ్ర మూలాల ఆర్గనైజర్లు చాలా ఎక్కువ మందే ఉన్నారు. అయినా ఆయన ఎవరి పట్ల వివక్షత చూపించాల. అయితే అంత స్టేచర్ ఉన్న వ్యక్తి కూడా బెదిరింపులకు లొంగారే అని ఒక్కొక్కసారి బాధేస్తుంది. అఫ్కోర్స్ ఆయన ఇబ్బందులు ఆయనకు ఉండొచ్చు, ఏదేమైనా ఆయన మహానుభావుడు, అందులో డౌటే లేదు. ఇదండి ఇవాళ చిత్రం భళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
మంచి మనసు తెలియక ఏమిటో ఈ యాతరలంటే పాతర తీయాలి, పాతర తీస్తే పకిరునవుతాను. చేయకే దుబారా నేను చెప్పినట్టు చేయకుంటే దివాలా.
లాభాలు లాభాలు లక్ష లాభాలు, లాభాలు లాభాలు లక్ష లాభాలు, కొడుకును కంటాను కోటి లాభాలు, కొడుకును కంటాను కోటి లాభాలు.
లాభాలు కాస్త గుబలకొచ్చాను, ఎవ్వరా మస్తా మొదటికొచ్చాను. ఎందుకు అంట చేయకే దుబారా నేను చెప్పినట్టు చేయకుంటే దివాలా. నలుసొకడు పుడితే నాకు ఆనందమే, నాతి మాత్రం నలుసు కారది కారదు అంట చేయకే దుబారా నేను చెప్పినట్టు చేయకుంటే దివాలా.
పాలు మరగబ పెడితే ముత్యమంతటి మీగడ ముంతెడు పాలు మరగా పెడితే ముత్యమంతటి మీగడ మీగడ వంటి కొడుకే పుడితే మెడలు మిత్యలు కట్టడ మీగడ వంటి కొడుకే పుడితే మెడలు మిత్యలు కట్టడ కట్టడ
ఒండికెచ్చిన దాన్ని మొగుడేమి చేస్తాడు రచ్చకెక్కిన దాన్ని రాజేమి చేస్తాడు దుబారా నీ ఇష్టమొచ్చినట్టు తిరుగు గిరగిరా.
జోడుగుళ్ళ పిస్తూలు నేను ఆడి తప్పని వాణ్ణి జీహా నేను ఆడి తప్పని వాణ్ణి హద్దు మీరు వారు శిక్షింపబడుదురు బుద్ధిమంతులెప్పుడు రక్షింపబడుదురు జోడుగుళ్ళ పిస్తూలు నేను ఆడి తప్పని వాణ్ణి దేహ నేను ఆడి తప్పని వాణ్ణి దేహ భార్యనని అహం కూడదు అధికారం చలాయిస్తే ఇంక చెల్లదు తొండ ముదిరితే ఊసర విల్లి హత హజం ముదిరితే హళ్ళికి హళ్ళి జోడుగుళ్ళ పిస్తూలు నేను ఆడి తప్పని వాణ్ణి దేహ నేను ఆడి తప్పని వాణ్ణి జీహ కాకి పిల్ల కాకి కాడు ముద్దు అది అందుచేత కాకూడదు ముద్దు ఎవరి గొప్ప వాళ్ళ వద్ద ఆగకున్నచో ఎవరి గొప్ప వాళ్ళ వద్ద ఆగకున్నచో హత దేహ శుద్ధి కొండొకచో జరుగుట కాదు జోడుగుళ్ళ పిస్తూలు నేను ఆడి తప్పని వాణ్ణి జీహ నేను ఆడి తప్పని వాణ్ణి జీహ మంచిదైతే నీ ఊరు మంచిది ఊరు నష్టము ఎప్పుడు పొందు లాభము ఇది కోర్టుకెక్కితే అంత భాసు అత్త నీ జోరు తగ్గకుంటే నో కొంప కళా జోడుగుళ్ళ పిస్తూలు నేను ఆడి తప్పని వాణ్ణి జీహ నేను ఆడి తప్పని వాణ్ణి జీహ జీహా